अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। आपदामपहर्तारं धातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वंदे वाल्मीकिकोकिलम्। प्रिय भगवद्बंधुलारा, समर्थ सद्गुरुदेवुलु श्री 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 హనుమత్కాళి వరప్రసాద్ బాబూజీ గారి దివ్య చరణారవిందాలకు ప్రణమిల్లుతూ, యోగిని శ్రీ 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 చంద్రకాళి ప్రసాద్ మాతాజీ గారి దివ్య చరణారవిందాలకు సాష్టాంగ వందనం సమర్పిస్తూ, అలాగే మీలో ఉన్నటువంటి ఆత్మారాముడికి నా నమస్కారాలు తెలియజేస్తూ రామాయణ కథాగానంలోకి ప్రవేశిద్దాం. ఇంతవరకు బాబూజీ గారి బోధామృతాన్ని తమ మాటల ద్వారా అందించిన నారాయణరావు గారికి కూడాను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఉదయం మనం విశ్వామిత్రుల వారు రాముణ్ణి మాత్రం తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అయితే బోనస్ గా లక్ష్మణుడు కూడా దొరికాడు ఆయనకి. లక్ష్మణుడు కావాలి అని తను అనుకోలేదు, కానీ రాముడు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మణుడు ఉంటాడు. దీనికి సాయిబాబా సత్యసాయిబాబా గారు ఒక విషయం చెప్పారు. చిన్నప్పుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఇద్దరు ఏడుస్తున్నారంట. ఏడుస్తూ ఉంటే అక్కడికి వశిష్ఠులు వారు వచ్చారు. అయ్యా, వీళ్ళిద్దరూ ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు, ఆకలితో ఏడుస్తున్నారు కదా అని పాలు పట్టపోతే పాలు తాగడం లేదు, పోనీ వీళ్ళ ఉయ్యాలలో ఏమైనా చీమల్లాంటివి ఏమైనా ఉండి కొడుతున్నాయేమోనని చూస్తే అటువంటి జాడ ఏం కనబడటం లేదు, ఏదైనా కుట్టిన దాడ ఉందని ఒళ్ళంతా చూస్తే ఎటువంటి దెబ్బ గాని ఎటువంటి బొబ్బ గాని వారి శరీరం పైన కనిపించడం లేదు, మరి ఎందుకు ఏడుస్తున్నారో తెలియడం లేదు అని వశిష్ఠుల వారితో చెప్పారట. అప్పుడు వశిష్ఠుల వారన్నారు, ఈ లక్ష్మణుడు తీసుకువెళ్ళేమో రాముడి పక్కన, ఆ శత్రుఘ్నుని తీసుకువెళ్ళేమో భరతుడి పక్కన పడుకోబెట్టండి అన్నారట. వెంటనే రాముడి లక్ష్మణుడినేమో రాముడి వారి పక్కన, శత్రుఘ్నుని తీసుకువెళ్ళి భరతుడి పక్కన పడుకోబెడితే వాళ్ల హృదయాలు ఎంతో శాంత ప్రశాంతంగా, అప్పటి వరకు బాగా క్యారక్యారమంటూ ఏడ్చిన వాళ్ళు కూడాను ఎవరికి వాళ్ళు మెదలకుండా ఆడుకుంటూ ఉన్నారట. అంటే రాముణ్ణి విడిచి లక్ష్మణతత్వం ఉండలేదు, అలాగే భరతుణ్ణి విడిచి శత్రుఘ్నతత్వం ఉండలేదు. వాళ్ళిద్దరి మధ్య వాళ్ళ అంటే ఇటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు జత జత చేస్తే ఇద్దరే కదా, లౌకికంగా అయితే నలుగురు, అసలు మామూలుగా అయితే ఒక్కళ్ళేను. కాబట్టి వీళ్ల నలుగురి అన్యోన్యత అంత గొప్పది అని చెప్తారు. ఇక్కడ తను వచ్చింది ఒక రాముని కోసమే, రాముణ్ణి నా వెంట తీసుకు వెడితే చాలనుకున్నాడు విశ్వామిత్రుడు. కానీ లక్ష్మణుడు ఆయన కంటే ముందు ప్రయాణమయ్యాడు. ఎప్పుడైతే రాముణ్ణి తీసుకువెళ్ళడానికి అంగీకరించాడో, దశరథ మహారాజు నేను పంపిస్తానని చెప్పాడో, వెంటనే లక్ష్మణ స్వామి కూడా తయారైపోయాడు. మళ్ళీ నన్ను ఎక్కడ వద్దంటాడోనని ముందుగానే బట్టలన్నీ సర్దుకుని సిద్ధమయ్యాడు. సరే, విశ్వామిత్రుల వారు కూడా అంగీకరించారు. మీ తల్లివారి మందిరం దగ్గరికి వెళ్లి కౌసల్యాదేవి యొక్క ఆజ్ఞ తీసుకుని బయలుదేరదాం అన్నాడు. వాళ్ళిద్దరూ వెళ్లి ఆమె పాదాలకు నమస్కరించారు, కౌసల్యాదేవి పాదాలకు. అప్పుడు రాముణ్ణి తేరిపారా చూస్తూ ఒకసారి కౌగిలించుకుందట కౌసల్య. అంటే చిన్నప్పుడు గనక తల్లి ఆశీస్సులు కీర్తి ఆయుష్ ప్రజ్ఞ అనేటువంటివి ఇస్తుందట, ఆ తల్లి యొక్క ఆశీర్వాదం అంత గొప్పదట. కాబట్టి తల్లి ఆశీర్వాదం తీసుకుని రాముణ్ణి బయలుదేరమని చెప్పి విశ్వామిత్రుడు చెప్పి బయట ఉన్నాడు. కౌసల్యాదేవి ఒక్కసారి రాముణ్ణి తేరిపారా చూస్తూ, నాయన, నువ్వు వెడుతుంది ఒక పెద్ద తపస్సు చేసినటువంటి ఒక వ్యక్తితోటి, కాబట్టి దశరథునితో దశరథుని మహారాజు యొక్క ఆజ్ఞ ఏ విధంగా అయితే పాటిస్తున్నావో, నీ తండ్రి గారి ఆజ్ఞలాగా దాన్ని శిరసా వహిస్తున్నావో, అంతకంటే విశ్వామిత్రుడి యొక్క ఆజ్ఞ నెరవేర్చడంలో నువ్వు అప్రమత్తంగా ఉండాలి, ఎక్కడా కూడాను అంటే ఈ విషయం, ఈ పని నేను చేయాలా, నేను రాదు బిడ్డని కదా అనేటువంటి దర్పం నీ మనసులోకి రాకూడదు. ఒక సేవకుడుగా వెళుతున్నావు నువ్వు ఆయన వెంట, కాబట్టి నీకు మంగళమగుగాక అని దీవించి పంపింది కౌసల్యాదేవి. ఆ మందిరంలో నుంచి బయటకు వచ్చేశారు. విశ్వామిత్రుల వారు వాళ్ళని వెంట తీసుకుని అలా నడిచి వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉంటే మామూలుగా నడిచి వెళ్ళడము అంటే చూడండి, లోకంలో ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క చరిత్ర ఉంటూ ఉంటుంది. వీళ్ళని తీసుకు వెళుతున్నాడు. తీసుకు వెళుతూ దారిలో కనిపించినటువంటి కొన్ని కొన్ని ప్రదేశాల గురించి, కొన్ని కొన్ని పద్ధతుల గురించి, ఇంతకుముందు రాజరికం చేశాడు కదా తాను, ఆ రాజరికం చేసినటువంటి వాటి తాలూకు దేశాల యొక్క చరిత్రలు విశ్వామిత్రుడికి చాలా బాగా తెలుసు. అందుకని ఏ దేశపు చరిత్ర ఏమిటో రామునికి కూడా తెలియవలసిన అవసరం ఉంది. వాటితో పాటుగాను రాముడికి ఉపయోగకరించేటువంటి కొన్ని సంఘటనల్ని, భావి జీవితంలో ఉపయోగపడవలసినటువంటి కొన్ని విషయాలని జ్ఞప్తికి తేవలసినటువంటి ఒక బాధ్యత కూడా విశ్వామిత్రుని మీద పెట్టారు. అందుకని రామలక్ష్మణులు ఇద్దరిని నడిపించుకుంటూ తీసుకుని వెళుతున్నాడు ఆయన. దారిలో ఒక దేశం కనపడింది. ఆ దేశాన్ని చూపిస్తూ రామలక్ష్మణులు అడిగారు, అయ్యా ఇదేంటి, ఈ దేశం పేరేంటి, ఈ దేశం యొక్క కథ వినాలని ఉంది అన్నారు. నాయన దీన్ని అంగదేశము అంటారు. పూర్వం శివుడు తపస్సు చేశాడు ఇక్కడ ఈ ప్రదేశంలో. తపస్సు చేస్తున్నప్పుడు దేవతలంతా కలిసి ఈ శివపార్వతుల యొక్క సంగమంతో ఒక కుమారుడు పుట్టాలని, ఆయనే ఈ రాక్షస సమూహాన్ని నాశనం చేయగలిగిన వాడు అవుతాడని ఆలోచించి శివుణ్ణి కామోద్రిక్తుణ్ణి చేయడం కోసం మన్మధుణ్ణి పంపారు. పార్వతీదేవి ఎప్పటిలాగే శివుణ్ణి సేవ చేసుకుందామని శివుడి దగ్గరికి వచ్చింది. ఆ సమయంలో చాటునున్నటువంటి మన్మధుడు పూలబాణాన్ని శివుడి మీద ప్రయోగింపజేశాడు. ఒక్క క్షణకాలం పాటు శివుడి యొక్క మనస్సు చెదిరింది. తన మనస్సు చెదరడానికి కారణం ఎవరు అని ఆలోచించిన శివుడు అక్కడ దూరంగా ఉన్నటువంటి మన్మధుడి వైపు చూశాడు. తీక్షణమైనటువంటి చూపులు వేడిమికి మన్మధుడు భస్మమయ్యాడు. మన్మధుడి యొక్క అంగాలు కాలిన ప్రదేశం కాబట్టి దీన్ని అంగదేశము అన్నారు. ఇది స్థాణువుగా ఉండి శివుడు తపస్సు చేశాడు కాబట్టి దీన్ని స్తన్వాశ్రమము అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఒక ఉపదేశం రామచంద్ర, కామాసక్తుడు కావాలి వాస్తవానికి శివుడు అంటే తాను పార్వతి మీద ప్రేమ కలిగి ఒక కుమారుణ్ణి కని దేవలోకానికి ఉపయోగకరం చేసే విధంగా శివుడి యొక్క ఆలోచన ఉండాలి. కాని మన్మధుడి యొక్క వశం కావలసిన శివుడు మన్మధుణ్ణి భస్మం చేసి చరిత్రను తిరగరాయాలనుకున్నాడు పాపం. కాని ముందు ముందు శూర్పణక అనేటువంటి ఒక స్త్రీ వస్తుంది నీ దగ్గరికి, అప్పుడు నువ్వు కామధూరుడివి కావాలి గాని కామాసక్తుడివి కాకూడదు. కామాసక్తుడు కావలసిన శివుడిక్కడ కామధూరుడయ్యాడు. కామధూరుడివి కావలసిన నీవు కామాసక్తుడివి కాకూడదు నాయన. కాబట్టి కామం అనేటువంటిది ఇంత చెడ్డది, పైగాను ఒక ఉపదేశం లాంటిది చేశాడన్నమాట. కాబట్టి ఈ విషయం గురించి ఆయనకేం తెలిసింది, ఈ అంగదేశపు యొక్క కథ తెలిసింది. పైగా ఆ మన్మధుడంతటి వాణ్ణి భస్మం చేయగలిగినటువంటి శివుడి యొక్క తపశక్తి ఎంత గొప్పదో, అంత నిగ్రహ శక్తితో తాను కూడా భావి జీవితంలో ఉండాలనే విషయం రామునికి అర్థమైంది. కొంచెం ముందుకు నడిచారు. నడవగానే ఒక శబ్దం వినపడింది రామలక్ష్మణులిద్దరికీ. అడిగారు, అయ్యా ఆ పక్కనేదో శబ్దం వినపడుతుంది, ఆ శబ్దం ఏమిటి అని అంటే, ఒకసారి బ్రహ్మగారికి కైలాసంలో ఒక సరస్సు ఉంటే బాగుంటుందనిపించింది. ఆ బ్రహ్మగారు మానస సరోవరం అనే పేరుతో ఒక సరస్సుని సృష్టించాడు. దానిలో నుంచి పుట్టిందే సరయు నది. ఆ సరయు నది అయోధ్యకు పడమర నుండి ఉత్తరంగా వస్తూ తూర్పున పల్లంగా ఉన్నటువంటి గంగలోకి పడడం వల్ల ఎత్తు నుంచి నీరు పడుతుంది కాబట్టి ఆ శబ్దం చెవులు చిల్లులు పడేంతగా, అంటే ఎంత శబ్దము అంటే కొన్ని మైళ్ల వరకు దూరం వరకు వినిపించేంతగా వినిపిస్తుంది. ఆ నదుల యొక్క పవిత్ర సంగమానికి నమస్కారం చేయండియ్యా అని చెప్పగానే వాళ్ళు ఆ పవిత్రమైనటువంటి నదీ సంగమానికి నమస్కారం చేశారు. అలా సాగుతూ ఉండగా రెండు నగరాలు, పాడుపడ్డ నగరాలు కనిపించాయి రామలక్ష్మణులిద్దరికి. దీని కదేంటి గురువు గారు అని అడిగారు. నాయనా మలద కరుష దేశాలు ఈ రెండు. దీనికి సంబంధించిన కథ చెప్తున్నాను విను. పూర్వం ఇంద్రుడు వృతాసురుడు అనేటువంటి ఒక రాక్షసుణ్ణి చంపడం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నాడు. అయితే ఇంద్రుడి బలం చాలలేదు. దాంతో దేవతలు వీళ్ళిద్దరికీ మధ్య సంధి చేయాలి అని భావించారు. కశ్యప పుత్రుడైనటువంటి తాను, అంటే ఈ వృతాసురుడు చావుకు ఒప్పుకోలేదు. చావులేనటువంటి వరం కావాలి అని అడిగాడు. అలా దేంతో ఏ ఆయుధంతో చావులేని వరాన్ని కోరిన తరువాత ఇంద్రుడు ఒకసారి వృతాసురుడు స్నానానికి వెళ్ళినప్పుడు సముద్రం యొక్క నురుగులో తన వజ్రాయుధపు శక్తిని ప్రయోగించి ఆయన మరణానికి కారణమయ్యాడు. ఆ విధంగా బ్రహ్మాచ్య పాతకం ఇంద్రుడికి చుట్టుకొని ఆయనకు అధిక స్వేదం, అధిక ఆకలి మొదలయ్యాయి. వీటి పాపం తీరడం కోసం దేవతలంతా కలిసి పవిత్రమైనటువంటి గంగానదిలో అతనికి స్నానం చేపిస్తే అతనితో అక్కడకున్నటువంటి ఈ అధిక స్వేదము, అధిక ఆకలి అనేటువంటివి పోయాయి. అవి పోయినందుకు గుర్తుగా మలద కరుష దేశాలు రెండింటినీ ఇక్కడ అతను స్థాపితం చేశాడు. అయితే ఆ రెండు దేశాలు ఇలా కావడానికి కారణం తాటక అనేటువంటి ఒక రాక్షసి అని చెప్పాడు. ఈ కథ గురించి కూడా రాముడు కొంత నేర్చుకున్నాడు. ఏమిటంటే ఇక్కడ బ్రహ్మాచ్యపాతకం ఎంతటి ప్రమాదాన్ని సృష్టిస్తుందో ఆలోచించాడు రాముడు. ఇంద్రుడంతటి వాణ్ణి కూడా వదిలిపెట్టలేదు ఆ పాపం. గంగలో స్నానం చేసి పునీతుడైతే తప్ప తాను బయటికి రానంతగా అయింది పాపం. కాబట్టి తాను యుద్ధం భావి కాలంలో యుద్ధం చేయాల్సింది పులస్య బ్రహ్మ వంశం వాడైనటువంటి రావణాసురునితో. కాబట్టి రావణాసురుడిది వాస్తవానికి తప్పే. కాని కొన్ని కొన్ని సందర్భాల్లో చంపితే బ్రహ్మాచ్య పాతకం వస్తుంది రామచంద్ర, కాబట్టి ఇంద్రుడు అనుభవించినటువంటి పాతకాన్ని నీవు అనుభవించకుండా నువ్వు చూసుకోవాలి అని ఒక బోధ లాంటిది చేశాడు. అందుకనే ఒకరోజున ఆయుధాలు ఏమీ లేని సమయంలో రావణాసురుణ్ణి వదిలిపెట్టేశాడు రామచంద్రుడు. కాబట్టి బ్రహ్మాచ్య పాతకం వల్ల వ్యక్తి ఎన్ని ఇబ్బందులు పడవలసి వస్తుందో ఒక బోధ లాంటిది కనిపించింది దానిలో. అయితే తాటక గురించి చెప్పాడు రామచంద్రుడికి విశ్వామిత్రుడు. తాటక గురించి చెప్పగానే తాటకేమిటి, ఆ కథ ఏమిటి, దానికి ఆ బలం అంతెందుకు వచ్చింది అనే విషయాన్ని గురించి ప్రశ్నించాడు. నాయనా, తాటక తండ్రి సుకేతుడు అనేటువంటి ఒక యక్షుడు. ఆ సుకేతుడు ఒకసారి తపస్సు చేసి బ్రహ్మను గురించి 1000 ఏనుగుల బలం కలిగినటువంటి ఆడపిల్ల తనకు కావాలని వరంగా కోరాడు, కన్నాడు. తర్వాత జర్జపుత్రుడైనటువంటి సుందుడు అనే బలం కలిగినటువంటి వాడికిచ్చి ఈమెకు వివాహం చేశారు. బలం బలం కలిసి మదం పెరిగింది. ఆ మదానికి గుర్తుగా పుట్టినవాడే మారీచుడు. ఈ సుందుడు ఆగడాలకు అంతు లేకుండా పోయింది. అగస్త్య మహర్షి అంతటి వాడి మీదకి దాడికి బయలుదేరాడు. ఆ సమయంలో అగస్త్య మహర్షి ఇచ్చినటువంటి శాపం వల్ల సుందుడు మరణించాడు. తన భర్త మరణించడానికి కారణం అగస్త్యుడు అని తెలుసుకున్నటువంటి ఆమె కొడుకును వెంట తీసుకుని అగస్త్యుడి మీదకి దాడికి వెళ్ళింది. అయితే ముందుగా కొడుకుని శపించాడు. వీడి రూపం మారిపోవుగాక, వీడు రాక్షస రూపంతో ఉండుగాక అని శాపం ఇచ్చాడు. కొడుకు రూపాన్ని చూసినటువంటి తాటకికి ఇంకా కోపం హెచ్చింది. దాంతో అగస్త్యుడి మీదకి దూకడం ఎక్కువ చేసేటప్పటికీ నీకు కూడా స్త్రీ లక్షణాలు పోయి నీవు కూడా రాక్షసువిగా అవుదువు కాక అని ఆయన ఒక శాపం లాంటి దాన్ని ఇచ్చాడు. దాంతో అగస్త్యుణ్ణి ఏమీ చేయలేక ఈ కనపడ్డటువంటి ఈ రెండు నగరాల్ని నాశనం చేసింది ఇది నాయన ఈ మలద కరుష దేశాల యొక్క కథ అని చెప్పాడు. అయితే దీని గురించి రాముడే నేర్చుకున్నాడు. చూడండి, సుకేతుడు అని పేరు కలిగినటువంటి ఆయన మొట్టమొదటిసారి ఆయన చేసిన తప్పేంటంటే ఒక్క ఆడదానికి 1000 ఏనుగుల బలం కావాలి అని కోరడం తప్పు. రెండవది, బలం కలిగినటువంటి ఆమెని అంతకంటే దుర్మార్గపు బలం కలిగినటువంటి వాడైన సుందుడికిచ్చి వివాహం చేయడం రెండవ తప్పు. పోనీ భర్తతో కలిసి నువ్వు చేస్తుంది తప్పు అని తాటకి చెప్పిందా? చెప్పలేదు. ఇద్దరు కలిసి అకృత్యాలు చేయడం మొదలుపెట్టారు. అంతవరకు ఒక్క బాధే, కానీ ఇప్పుడు ఇద్దరు తయారయ్యారు. వీళ్ళిద్దరి కలయిక వల్ల ఇంకొక మదం కలిగిన వాడు పుట్టాడు, వాడే మారీచుడు. అయితే ముందుగా దాని యొక్క అహాన్ని అనసాలని భావించిన అగస్త్యుడు భర్తకి శాపమిచ్చాడు. భర్తకు శాపమిచ్చిన తర్వాత తాటకి కొంచెం ఆలోచించి ఉండాల్సింది. నా భర్తకి ఎందుకు ఆ శాపం ఇవ్వాల్సి వచ్చింది? మా భర్త తప్పు చేయబట్టే కదా, అగస్త్యుల వారిలో ఏ దోషం లేదు కదా అని తను భావించి ఉండాల్సింది. కానీ వినకుండా ఇంకా దూకడం ఎక్కువ చేసింది. తన తప్పు తాను తెలుసుకోకపోగా ఎదుటివారిని నాశనం చేయాలనే ఉక్రోషం ఇంకా పెరిగింది. తన భర్త తను చనిపోయింది తన మదం వల్ల బలం వల్ల అని తెలియకుండా అగస్త్యుడి మీదకి దూకడంతో మారీచుణ్ణి ముందుగా శపించాడు. లోకంలో వ్యక్తులు ఎప్పుడు చెడిపోతారనే విషయాన్ని మహానుభావులు చెప్పారు. ఇరవై ఐదు సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వాళ్ల మధ్య చెడిపోతుందట లోకం అంతా. ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్లే అటు వాళ్ళు మంచి మార్గంలో నడిస్తే ప్రపంచమంతా మంచిగానే ఉంటుంది, 15 నుంచి 40 సంవత్సరాల లోపు ఆ మధ్య వయస్కుల్లో. ఇక్కడ మారీచుని కూడా వెంట పెట్టుకుని దుర్మార్గం చేయడానికి సాహసించింది తాటకి. తాటకి వయసు అయిపోయింది, ఆమె దుర్మార్గురాలైతే లోకానికి పెద్ద నష్టం లేదు. కానీ మారీచుడు వయసులో ఉన్నాడు, ఇటువంటి వాడు చెడిపోతే లోకానికి ఉపద్రవం వస్తుంది. అందుకని అగస్త్యులు వారు ఆలోచించారు, దీని తప్పు దీనికి తెలుసుకునేలాగా దాని కొడుకు శాపం గనకి ఇచ్చినట్టయితే నా కొడుకు యొక్క తప్పు నా తప్పు ఉండబట్టే కదా మహర్షి శాపం ఇచ్చింది అని అర్థం చేసుకుంటుందేమో అనే ఉద్దేశంతో మారీచుడికి ముందుగా శాపం ఇచ్చాడు. అయితే కొడుకు రూపం చూసి కూడా మారలేదు తాటక. స్త్రీకంటూ కొన్ని ధర్మాలున్నాయి, ఇలా ఉంటేనే స్త్రీ ధర్మాలు, ఇలా ఉంటే పతివ్రత ధర్మాలు. ఈ ధర్మాల్ని దాటితే ఆ రాక్షస బుద్ధులనేవి ప్రవేశిస్తే అది రాక్షసి రాక్షసుడుగానే పిలువబడతారు తప్ప స్త్రీ పురుషుడు అని పిలువబడరు. ఎప్పుడైతే యకృత్స్యపు యొక్క ఆలోచనలు మొత్తం మనసులో ఉన్నాయో స్త్రీ లక్షణాలు సంపూర్ణంగా పోయాయని భావించాడు అగస్త్యులు వారు. వెంటనే నీ రూపం వికృతంగా మారిపోవుగాక అని శాపం పెట్టేశాడు. ఈ రెండు బాధల్ని కూడా తట్టుకోకుండా ఏం చేసింది, ఉన్నటువంటి నగరాలు మొత్తాన్ని పాడు చేసింది. ఇది నాయన తాటక యొక్క కథ అని చెప్పాడు. సరే గురువు గారు, యజ్ఞం ఎక్కడ చేస్తున్నారని అడిగాడు రామచంద్రుడు. నాయన దగ్గరలోనే, ఇంకొంచెం దూరం నడిస్తే మన యజ్ఞస్థలికి చేరుద్దాం అని అంటూ ఉండగా ఒక్కసారిగా పెద్ద భీకరమైనటువంటి ధ్వనితో ఎర్ర రంగు జుట్టుతో లావుగా కలిగిన శరీరంతో పెద్ద పెద్ద కొండల వంటి స్థనాలతో పళ్ళు రెండు బయట పెట్టుకుని నాలికిని చాపుతూ కళ్ళు పెద్దవి చేస్తూ భీకరమైనటువంటి గర్జనలతో ఒక ఏనుగు సింహం గనక నడిస్తే ఏ విధంగా ఉంటుందో భూమి కూడా కంపిస్తూ ఉంది ఆ అడుగుల యొక్క శబ్దానికి. అలా పెద్దదైనటువంటి అడుగులు వేసుకుంటూ తాటక ఎదురుగా నిలిచింది. ఎవరు ఇంత వికృతంగా ఉన్నటువంటి స్త్రీ ఎవరు అని లక్ష్మణుడు అడిగాడు. ఇప్పటిదాకా చెప్పాను కదయ్యా తాటక అని, ఆ తాటక అంటే ఇదే అన్నాడు. వెంటనే రామలక్ష్మణుని ఆజ్ఞాపించాడు విశ్వామిత్రుడు వారు. నాయన స్త్రీ అని సందేహించకుండా తాటకిని చంపేయి అన్నాడు. మనమైతే ఏం చేస్తాం, గురువుగారు చెప్పారులే, ఆ వచ్చే పాప మీద గురువుగారికే వస్తుంది, గురువుగారు చెప్పారు కాబట్టి అది కాస్త చేసేస్తే ఆ తప్పు కాస్త గురువుగారి దానిలో జమ అయిపోతుంది చేసేద్దామని మనం అనుకుంటాం. కానీ రామలక్ష్మణులు ఇద్దరు ధర్మాన్ని ఆలోచించారు. ధర్మమేమో స్త్రీని చంపకూడదు అని, ధర్మ సూక్ష్మమేమో ఏదైనా అపకారం చేస్తుంటే లోకానికి ఉపద్రవం తెచ్చిపెడితే దానిలో స్త్రీ లక్షణాలు పోయి అది రాక్షసని పిలువబడుతుంది, దాన్ని చంపితే దోషం రాదు అని ధర్మ సూక్ష్మం. ధర్మం రాముడు ఆలోచించాడు, ధర్మ సూక్ష్మం విశ్వామిత్రుడు చెప్పాడు. అయితే విశ్వామిత్రుడు చెప్పిన ధర్మ సూక్ష్మాన్ని ధర్మంగా చేసి రాముడు కొట్టాలని భావించాడు. ముందుగా తన నారి యొక్క వింటి నారిని పట్టుకుని లాగాడు రామచంద్రుడు. ఈ వింటి నారిని పట్టుకుని లాగిన తర్వాత ఆ శబ్దానికి దాని యొక్క కన్నబేరులు పగిలిపోయేంతగా వచ్చేసిన శబ్దం, దాంతో ఇంకా దూకడం మొదలుపెట్టింది. విశ్వామిత్రుడు హోంకరించాడు గట్టిగా. ఈ అంటే ఇప్పుడు చూడండి, గట్టిగా మనం మాట్లాడతాం చూడండి, ఆగు అని తొందరగా గట్టిగా మాట్లాడతాం కదా, ఆ విధంగా విశ్వామిత్రుడు ఆయన చేతిలో ఉన్నటువంటి బ్రహ్మదండాన్ని పైకెత్తి కాలు ముందుకు వేసి కళ్ళెర్ర చేసి హోంకరించాడు. అయినాగా ఆగలేదు. వెంటనే లక్ష్మణస్వామి దాని ముక్కుని చెవుల్ని కొట్టాడు. ఈ పంచేంద్రియాలు పనిచేస్తూ ఉంటే వ్యక్తి పనిచేస్తాడు. ఇప్పుడు దానికి కళ్ళున్నాయి కదండి, తాటకి కళ్ళున్నాయి కదా, తాగి 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 కళ్ళు మత్తులో కళ్ళు ఉండి కూడా లేనట్టే అయినాయి, కాబట్టి కళ్ళతో పెద్ద ప్రాబ్లం లేదు. నాలిక ఉంది కదండి, ఈ నాలిక మాంసాన్ని తిని 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 మొద్దుబారిపోయింది, కాబట్టి నాలిక ఉండి కూడా లేనట్టే అనిపించింది. తర్వాత చర్మం ఉంది కదండి, ఈ రక్తం అందరి తినేసి తాగేసి ఈ ఒళ్ళంతా పూసుకోవడం మొదలు పెట్టేటప్పటికీ చర్మం అంతా మొద్దుబారిపోయింది, ఈ చర్మం కూడా ఉండి కూడా లేనట్టే అన్నట్టుగా తయారైంది. ఇక వీటికి బాగా పనిచేసేది ఏంటంటే చెవులు ముక్కు రెండు. ముక్కు మీద కొట్టాడు ముందుగా, ఎందుకంటే ఆ నరవాసన పెచ్చు రాక్షసులకి, వాసన చూసి వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టి మేరకు వస్తున్నది. అందుకని దాని ముక్కుల్ని కొట్టాడు ముందుగాను లక్ష్మణస్వామి. కొట్టగానే వాటికి ఉన్నటువంటి వాసన చూసేటువంటి శక్తి పోయింది. అతని తర్వాత చెవుల ద్వారా పనిచేస్తూ ఉంది తాటక. వాళ్ళు ఎక్కడున్నారో శబ్దాన్ని బట్టి ఆ వైపుకు రాళ్లు విసురుతూ ఉంది. ఆ సమయంలో దాని చెవుల్ని కూడా కొట్టేశాడు. అంటే పారిపోవడానికి కొన్ని అవకాశాలు ఇచ్చారండి. చంపమనగానే చంపలేదు. ఒక్కొక్కటి ఒక్కొక్కటి తన తప్పును తెలుసుకోవడానికి ఒక్కొక్క ప్రయోగం. వింటినారి శబ్దాన్ని వినిపోతుందా? విశ్వామిత్రుడి యొక్క అహంకారాన్ని వినిపోతుందా? లేకపోతే ముక్కును కొడితే పోతుందా? చెవులు కొడితే పోతుందా అని ఒక్కొక్క అవకాశం ఇచ్చారు తాటకి అది వెళ్లిపోవడానికి, వెనక్కి వెళ్లిపోవడానికి. కానీ ఇంకా విజృంభణ చేస్తూ ఉంది. అట్లా విజృంభణ చేస్తున్నటువంటి తాటకిని ఎదురు రొమ్ము పైన కొట్టాడు రాముడు. దాంతో అది గిరగలా కొట్టుకుని చచ్చింది. విశ్వామిత్రుడు చెప్పాడు, నాయనా, ఇంతకాలం అధర్మంగా బ్రతుకుతూ ఇతరుల నాశనం కోసమే ఎదురు చూస్తూ మహర్షులు చేసేటువంటి యజ్ఞయాగాదుల్ని ధ్వంసం చేసినటువంటి తాటకిని చంపిన నీకు ఇక అపజయమంటూ ఉండదు, పద ముందుకు నడుద్దాం అని ఆ విధంగా వాళ్ళని తీసుకుని వెడుతూ సిద్ధాశ్రమము అనేటువంటి ప్రాంతం దగ్గరికి చేరబోతూ ఉన్నాడు. ఆ సమయంలో ఒకసారి పాపం అప్పటిదాకా అలసిపోయారేమో, కాస్త నిద్ర వచ్చింది ఇద్దరికిను. అలా నిద్రపోతున్నారు ఇద్దరు, రామలక్ష్మణులు ఇద్దరు. నిద్రపోతూ ఉండేటప్పటికీ చిన్న చిన్న పిల్లలు కదండి, 12 ఏళ్ల పిల్లలు, బాగా పడుకోవడం కూడా తెలియలేదు పాపం వాళ్ళకి. ఆ చాపల మీద నుంచి జారిపోయి ఉన్నారు. సూర్యుడు అడుపక్క ఉదయిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో విశ్వామిత్రుడు ఒక శ్లోకాన్ని చెప్పాడు. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దుల కర్తవ్యం దైవమాహ్నికం. ఇక్కడ కౌసల్య సుప్రజ రామ, కౌసల్యకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చాడు విశ్వామిత్రుడు. ఎందుకంటే, రామచంద్ర, నీ తండ్రిని ఒప్పించడంలో నేనెంత కష్టపడ్డానో నీకు తెలుసు. అయితే నీ తల్లి కూడా ఒప్పుకోకపోతేనో అది ఇంకా పెద్ద కష్టతరమై ఉండేది. కానీ అంత కష్టం నాకు పెట్టకుండా నిన్ను నా వెంట పంపింది ఆ తల్లి యొక్క గొప్పతనాన్ని నేనేమని పొగడగలనయ్యా. కాబట్టి ముందుగా కౌసల్యకు నమస్కారం. ఏ విధంగా అయితే ఇప్పుడు తూర్పున సూర్యుడు పుట్టబోతున్నాడో ఆ విధంగా పుట్టాడో, నీవు కూడా కౌసల్య గర్భాన ఆ విధంగానే సూర్యుడిగా పుట్టావు. సూర్యుడు పుట్టగానే చీకట్లనేటువంటి రాక్షసులు ఎలా పలాయనం చిత్తగిస్తారో, ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చినందువల్ల భావి లోకంలో ఇంకా ముందు ముందు జరగబోయేటువంటి సంగ్రామంలో ఏ రాక్షసులైతే ఉన్నారో వాళ్ళంతా చనిపోయేటువంటి అవకాశం ఇప్పుడు నా చేతుల్లో వచ్చింది. ఎందుకంటే నీవిక్కడ వాడివి కాదు, నీ అవతార రహస్యం సంపూర్ణంగా నాకు తెలుసు. నీ వైకుంఠంలో ఉంటావు, నీవు నారాయణుడివి. నేను ఎప్పుడెప్పుడు నిన్ను చూద్దామని చెప్పి వైకుంఠానికి వస్తే చుట్టూ మహర్షులు నిలబడి ఉండేవాళ్ళు, ఎవరి బాధలు వాళ్ళు చెప్పుకునేవాళ్ళు. మేం లోకంలో ఈ బాధ పడుతున్నావు అని ఒకళ్ళంటే, వాళ్ళ సంగతి తర్వాత ముందు మా లోకంలో బాధ వినండి అని ఇంకొక లోకం వాళ్ళు, వాళ్ళ లోకం కంటే మా లోకం బాధ ఇంకా గొప్పదని ఇంకొక లోకం వాళ్ళు, అలా పోటీలు పడి నారాయణుడికి చెప్పుకుంటూ ఉంటారట, మేము ఈ బాధలు పడుతున్నాం స్వామి, మమ్మల్ని గట్టెక్కిచ్చు అని. అప్పుడు విశ్వామిత్రుడు కనిపించేది, ఈ లోకాల గోలైనా నా గోలమైనా వినేది ఉందా అనుకునేవాడట. కాబట్టి వీళ్ల గోలలో పడి ఈయన గోళ మర్చిపోయేవాడు. పోనీలే, ఎవరూ లేరులే, నా బాధను విన్నవించుకుందామంటే గుండెల మీద లక్ష్మి కూర్చొని, ఇంకా మా ఇద్దరికి ఏకాంతం లేదా, ఎప్పుడు ఇదే పని, రావడం పోవడం రావడం పోవడం, ఎవరో ఒకళ్ళు ఎవరోటి చెప్పడం అని అన్నట్టుగా ఆమె చూస్తుందట. కాబట్టి ఎప్పుడు భయపడి వచ్చేవాడట. పోనీ ఆమె కూడా సర్దుమణిగిందిలే, వరమిచ్చిందిలే అనుకుంటే ఎక్కడో ఏ లోకంలోనూ ఎవరో పిలుస్తారట, అయ్యా నేను బాధపడుతున్నాను రమ్మని గజేంద్రుడిలాగా. ఆ బాధను తట్టుకోలేక మళ్లీ పరిగెత్తుతూ ఉండేటువంటి ఆర్తనాదాలు విని ఆర్తత్రాణ పరాయణుడు కదా ఆయన, అలా పరిగెత్తేవాడట. కాబట్టి నీ లోకానికి ఎప్పుడొచ్చినా గానీ నాకు ఇన్ని చిక్కులు వచ్చాయి, కానీ ఇప్పుడు చిన్న పిల్లవాడిగా వచ్చావు, నేను చెప్తే వినేవాడిగా వచ్చావు, నేను చెప్తే నువ్వు ఆజ్ఞ నెరవేర్చేవాడిలాగా వచ్చావు. కాబట్టి ఇది చాలా గొప్ప విషయం కదా, కానీ నువ్వు అలా పడుకొని ఉంటే చాలాసేపు నాకు చూడాలని అనిపిస్తుంది. ఈ రాక్షసుని చంపేటువంటి సమయం ఆసన్నమవుతూ ఉంది కదా, కర్తవ్యమేమో లేపమంటుంది, మనసేమో వద్దులే కాసేపు పడుకోనీలే అంటుంది. కానీ రామచంద్ర, కర్తవ్యం కోసం నిన్ను లేపుతున్నాను. కర్తవ్యం దైవమాహ్నికం పూర్వాసంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దుల, నరులలో శార్దులు లాంటి వాడివి నువ్వు లేవయ్యా అన్నాడు. అంటే నీవు పొరపాటున లేచి పిల్లలు ఎవరిని అడుగుతారు, మమ్మేది మమ్మేది అని అడుగుతారు అవునా. చిన్నప్పుడు 12 ఏళ్ల పిల్లలంటే కొత్త ప్రదేశం, పైగా కొత్తవుడు, పోయిని బ్రతిలాడేమని తీసుకొచ్చాడా దశరథ, పంపమంటావా నన్ను పొమ్మంటావా, కోపంతో అడుగుడు. అడిగినప్పుడు అప్పుడు రాముడు కూడా చూసుంటాడు పాపం ఎక్కడి నుంచో భయపడి ఉంటాడు, వాళ్ళ నాన్న గద్దించి బెదిరించి తీసుకొని వచ్చాను కదా, ఎక్కడ భయపడుతున్నాడు ఈ పిల్లవాడు, లేవగానే మమ్మేది మమ్మేది అంటాడేమోనని కౌసల్య పేరుని ముందుగా పెట్టి పిలిచాడు. ఆ తరువాత ఒక్కసారిగా ఆయనకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఎక్కడెక్కడ లోకంలో పనులు చేసేవాడి నీవైతే నీకు పని చెప్పేటువంటి అధికారం నాకొచ్చింది. నీవిప్పుడు నరుడివి, నిద్రల నుంచి పరాకును లేచి నా శంకుచక్రాలు ఎక్కడా, నా గద ఎక్కడా, నా లక్ష్యం ఎక్కడా, నా పద్మం ఎక్కడా, నా ఆదిశేషు ఎక్కడా, నా పాల కడలు ఎక్కడా అన్నావు అనుకో, నా కొంప మునుగుద్ది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు విష్ణువు కాదు, నరుడివి. అందుకనే నరశార్థుల, నువ్వు లేవగానే ఇవన్నీ అడక్క, అడిగావంటే రహస్యం కాస్త బట్టవైలైపోతుంది, వాడొచ్చి ఇద్దరు పిల్లకలు కోసేస్తాడు. కాబట్టి రహస్యం బట్టవైలు కాకుండా ఉండే ఉపాయం నువ్వు చేస్తావు కదా. కర్తవ్యం దైవం ఆహ్నికం, ఆ దేవతలు విధించినటువంటి పని ఏదైతే ఉందో దానికోసం నిన్ను లేపుతున్నానయ్యా అని ఆ రామలక్ష్మణుడు ఇద్దరినీ సుందరంగా లేపుతాడు ఆ విశ్వామిత్రుడు. అలా సాగుతూ సాగుతూ ఉండగా సిద్ధాశ్రమము అనేటువంటి ప్రాంతానికి చేరారు. ఈ సిద్ధాశ్రమంలోనే మనం యజ్ఞం చేయాలి. ఎందుకంటే ఈ సిద్ధాశ్రమానికి కూడా ఒక కథ ఉంది. పూర్వం కశ్యప ప్రజాపతి, అదితి అనేటువంటి వాళ్ళు ఇక్కడ తపస్సు చేశారు. విష్ణుడు అంతటి వాడు తమకు పుత్రుడుగా పుట్టాలి అని తపస్సు చేస్తే వామనావతారంలో చిన్న పిల్లవాడిగా విష్ణువు ఇక్కడే వచ్చాడు. ఇక్కడే ఆయన పుట్టింది. ఇక్కడ అదితి యొక్క తపస్సు సిద్ధించింది కాబట్టి దీన్ని సిద్ధాశ్రమము అని పిలిచారు. బలిచక్రవర్తిని మూడడుగులతో పాతాళానికి తొక్కినటువంటి వామనామూర్తి జన్మించినటువంటి ప్రదేశం. ఇటువంటి ప్రదేశంలోనే యాగం చేయాలనే సంకల్పం జరిగింది రామచంద్ర. యాగం జరిగేటప్పుడు అసుర శక్తుల మాయలుంటాయి కాబట్టి నీవిక్కడి నుంచి కర్తవ్య దీక్షా పరాయణుడవై ఎటువంటి అసుర శక్తులు యజ్ఞం మీద ప్రభవించకుండా చూసేటువంటి బాధ్యత మీ ఇద్దరిది అని చెప్పాడు. వాళ్లకంతకు ముందే బల అతిబల అనేటువంటి విద్యల్ని కూడా ప్రసాదిస్తాడు. అంటే ఆకలి తప్పులు తెలియకుండా ఉండడం కోసం. ఆకలి తప్పులు తెలియకపోవడమే కాదు, ఇక్కడ ఒకటి మనస్సు ద్వారా, చూపు ద్వారా, శరీరం ద్వారా, క్రియ ద్వారా, నాలుగింటి ద్వారా ఉపయోగపడుతుందట ఈ అతిబల అనేటువంటి విద్య. చూపు ద్వారా ఎలా ఉపయోగపడుతుందంటే కరుడుతో యుద్ధం చేశాడు రామచంద్రుడు. కరుడుతో యుద్ధం చేసినప్పుడు ఆ వచ్చినటువంటి సైన్యం అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రాముడు కనపడుతున్నాడు. అంటే 14,000 మంది వస్తే 14,000 మందికి 14,000 మంది రాముడు కనపడుతున్నారు అక్కడ. ఆ రూపం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ మంత్రం యొక్క ఫలితమే. ఆయన బలాతిబల అనేటువంటి విద్యల్ని మననం చేశాడు కదా, ఆ మననం చేసినటువంటి ఫలితమే కరుడికి చూపు ద్వారా ఒక్కొక్క రాముడు ఒక్కొక్కళ్ళు 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 అలా కనబడిపోతున్నాడు. ఎక్కడ చూసినా రాముడే కనిపిస్తున్నాడు అనమాట. తర్వాత మనస్సు ద్వారా రాముడు బాణంతో కొడతాడు మారీచుడిని ముందు, మన ముందు ఆ కథలోకి వెళ్లేటప్పుడు. అప్పుడు రామ బాణపు దెబ్బతిన్నటువంటి మారీచుడు ఎక్కడో పోయి పడి రామ 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 అంటూ రాముణ్ణే స్మరిస్తూ ఉంటాడు. అక్కడికి రావణాసురుడు వెడితే భలేవాడివయ్యా, ఎప్పుడో 12 ఏళ్లప్పుడు ఒక దెబ్బ కొట్టాడన్ను, ఆ దెబ్బ ఇప్పటికి కూడా మర్చిపోలేదు, రా రా అని చెప్పి రకారంతో ఏ పేరు మొదలైనా అనే రత్నం అనే పేరు విన్నా, రథం అనే పేరు విన్నా అది రాముడేమో నేను భయపడిచి వస్తున్నాను. నేను నాకు రాతో మొదలైన పేరంటే భయం పుడుతుంది, రాముడేమో రాముడేమో రాముడేమోనని. కాబట్టి మనస్సు మీద కొడతాడు రాముడు దెబ్బ. ఆ మనస్సు దెబ్బ ఎవరు కొట్టాడు, మారీచుడు, వాలి, కబంధుడు, విరాధుడు వీళ్ళందరికీ ఆ మనస్సు ద్వారా ఒక మార్పుని కలిగింపజేసిన వాడు రాముడు. అలాగే శరీరం చూడండి, వాస్తవానికి రావణాసురుడు బాగా కిరీటం పెట్టుకున్నాడు. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పట్టు ఉత్రయాలు వేసుకున్నాడు, మెళ్ళో పూలమాలలు వేసుకున్నాడు, ఒంటి నిండా గద్దం చల్లుకున్నాడు, అమ్మవారి దగ్గరికి వచ్చాడు, మీసం మెలిత్రిప్పాడు. ఇంత అందగాణ్ణి, ఇంత భూలోకంలో నాంతటి పరాక్రమవంతుడు ఎవరూ లేరు, అటువంటి నన్ను భర్తగా ఎందుకు పొందనంటున్నావో చెప్పు అని గద్దించి అడుగుతూ ఉంటే వాల్మీకి మహర్షి అన్నాడు, ఎంత బాగా అలంకరించుకున్నప్పటికీ వాడు శ్మశాన మండపంలా కనిపిస్తున్నాడు నాకు అన్నాడు. అంత బాగా అలంకరించుకున్న వాల్మీకి ఎలా కనపడ్డాడట, శ్మశాన మండపంలా కనపడ్డాడు. మరి మన రాముడు ఎక్కడో జటాజుటాలు కట్టుకున్నాడు, మెళ్ళో ఏవో చిన్న చిన్న మాలలున్నాయి, తర్వాత ధనస్సు ఒకటి పట్టుకున్నాడు, ఇక్కడి నుంచి ఇక్కడికి నార చీరలు, ఇక్కడి నుంచి అడ్డంగా చీర, ఏమీ లేవు, నల్లగా ఉన్నాడు పైగా, కాని శూర్పణఖకి అందగాడిగానే కనిపించాడు. అన్ని వస్త్రాలు వేసుకుని అన్ని ఆభరణాలు పెట్టుకున్నా గానీ శ్మశాన మండపంలా కనిపించాడు. కానీ ఇక్కడ రామచంద్రుడి దగ్గర ఏమీ లేకపోయినా కట్టుకున్నది నార చీరలే అయినా ఈ జటావల్కలాలే అయినా సరే చాలా అందంగా శూర్పణఖ మనస్సు దోచేశాడు. ఏ విధంగా దోచాడు, ముక్కు చెవులు పోయినా కానీ రాముడు అందగాడే అంటుంది. ముక్కు చెవులు రెండు పోయినా కానీ రాముడు అందగాడే. ఎందుకని, ఈ శరీరంతో పడే బాధ కంటే కంటితో ఆయన చూసే ఆనందం పెచ్చుగా ఉంది. ఈ కళ్ళు ముక్కు చెవులు రెండు పోయినా కానీ బాధ పెద్దగా బాధ అనిపించడంలా, రాముడిని ఎంతసేపు చూసినా ఈ బాధ కంటే ఆనందం పెచ్చుగా అనిపిస్తుంది. అందుకని శరీరానికి ఏ బాధ కలిగినా రాముడిని చూస్తే ఆనందం కలుగుతుందట. అందుకని ఏ దెబ్బ శరీరానికి సంబంధించిందైనా సరే పోగొట్టేటువంటి లక్షణం కూడా ఈ అతిబల విద్య వల్ల వస్తుందట. ఇక క్రియ ద్వారా, ఈ క్రియ ద్వారా ఏంటంటే ఒక్కొక్క సైనికుడే యుద్ధానికి రావడం. ఒకసారి అందరూ కలిసి చుట్టేసి అభిమన్యుల్లాగా చంపుదామంటే అది వల్లయ్యే పని కాదు. ఎందుకంటే ఒకరితో యుద్ధం చేస్తున్నప్పుడు అబ్బా తర్వాత చేద్దాలే, వాడితో చేసే యుద్ధం చూడు ఎంత సొంపుగా చేస్తున్నాడు రాముడు, చూద్దాం కాసేపు అనిపిస్తుందట. వాడిని చంపిన తర్వాత వీడెళ్తాడట, వీడెళ్ళిన తర్వాత వీడనుకుంటాడట, ఆహా ఎంత బాగా చేస్తున్నాడు, ఇందాక చూసినట్లేదే భలే చేస్తున్నాడు, ఇందాక బాణం ఇట్లా వేశాడు, ఇప్పుడు ఇట్లా వేశాడు, ఇంకెన్ని వంపులు తిప్పుతాడో చూద్దాం అనిపిస్తుందట. వాడు చచ్చిన తర్వాత వీడెళ్తాడట, వీడెళ్ళిన తర్వాత వాడనుకుంటాడట ఇందాక వేసిన దానికంటే బాగుంది బాణం, ఇందాక ఇట్లా పోయింది, ఇప్పుడు వంకలొంకలు తిరుగుతూ భలే పోయింది, కాబట్టి చూస్తూ పోదాం అనుకుంటాడట. ఒక్కొక్క సైనికుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కడిగా రాముడి మీదకి యుద్ధానికి పోవడానికి కారణం ఈ క్రియాబలం అని చెప్తారు. కాబట్టి ఆ విశ్వామిత్రుడు ఇచ్చినటువంటి మంత్రం, బల అతిబల విద్యలు ఏవైతే ఉన్నాయో, ఆకలిదప్పులు లేకుండా ఉండడం కోసం చూపు ద్వారా, శరీరం ద్వారా, క్రియ ద్వారా, మనస్సు ద్వారా మార్పు కలిగించేటువంటి విధంగా ఆ మంత్రాలు బల పనిచేశాయన్నమాట. వాటి కారణం ఏంటంటే మననం. ఆ మననం చేయాలి అంటే అరణ్యవాసంలో ఇప్పుడు రణగణ ధ్వనుల మధ్య అయితే చేయడం కష్టం, ఇంట్లో ఉంటే సాంసారిక బాధ్యతలు నెత్తిన పడతాయి. పైగా దశరథుడు పెద్ద కిరీటం పెట్టాలనుకున్నాడు రామచంద్రుడికి, ఆ కిరీటం పెట్టి ఆయన అయోధ్యలో కూర్చుంటే ఈ మంత్ర బలాలు ఈ మంత్ర మననాలు జరిగే అవకాశం లేదు. అందుకే కైకమ్మలో జ్వరబడి అరణ్యవాసం అనే దాన్ని కానుకగా ఇచ్చారు రాముడికి. అరణ్యవాసం రాముడికి వరమే కాని శాపం కాదు. ఆ విధంగా ఈ బలాతిబల అనేటువంటి విద్యను ఉపదేశం చేసిన తర్వాత నిష్ఠగా నిలబడ్డారు వాళ్ళిద్దరు. ఎటువంటి ఉపద్రవం ఏ వైపు నుంచి వచ్చినా సరే మేము రక్షణ చేస్తాం అన్నట్టుగా టీవీగా నిలబడ్డారు ఇద్దరు. వాళ్ళిద్దరు ఉంటే ఇక యజ్ఞానికి ఏర్పాట్లు చేసుకున్నాడు విశ్వామిత్రుల వారు. 6 రోజులు యజ్ఞం పూర్తయింది. ఈ తర్వాత 6వ రోజు నుంచి, రామచంద్ర నేను యజ్ఞ దీక్ష తీసుకుంటున్నాను, ఇక నేను ఇక్కడి నుంచి లేవడం కుదరదు, ఇక మీరు బహుజాగరూకతతో ఈ యజ్ఞాన్ని సంరక్షించాలి అని చెప్పారు. అయితే దీనికి ఒక తమాషా అయినటువంటి కథని మన వాళ్ళు చెప్తారు. రామలక్ష్మణులు ఇద్దరు కంటి మీద రెప్పవేయకుండా యజ్ఞశాలని కాపలా కాస్తున్నారు అని ఒక వ్యక్తి రామాయణం చెప్తూ చెప్తున్నారట. తమిళనాడులో కంబర్ అనేటువంటి ఒక కవిగారు ఉండేవాడు. ఆయన కొంచెం పంచమజాతి వాడు, అట్టడుగు స్థాయి అప్పట్లో ఆ రోజుల్లో. ఆయన ఎక్కడో ఓ చోట వింటి రామాయణం వింటున్నాడు. ఎక్కడ ఒక అతను, ఒక పండితుడు లాంటి అతను కుర్చీ వేసుకొని చెప్తూ రామలక్ష్మణులు ఇద్దరు కంటి మీద రెప్పవేయకుండా విశ్వామిత్రుడు యొక్క యాగాన్ని సంరక్షణ చేస్తున్నారు అని చెప్తున్నాడట. వెంటనే అక్కడ కంబర్ లేచాడు, కర్ర తీసుకొని లేచాడు. ఏమయ్యా ఏది, ఇందా చెప్పిన మాట ఇంకోసారి చెప్పు అని అడిగాడు. ఏం లేదయ్యా, కంటి మీద రెప్పవేయకుండా రామలక్ష్మణులు ఇద్దరు విశ్వామిత్రుడు యొక్క యాగాన్ని సంరక్షణ చేస్తున్నారు అని చెప్పాడు. ఇందులో తప్పే ఉందన్నాడు. రాముడు ఎవరయ్యా? రాముడు దేవుడు, విష్ణు స్వరూపం కదా అన్నాడు ఈయన. విష్ణు స్వరూపం అంటే దేవుడు అని చెప్తున్నావు కదా, దేవుడు ఎక్కడైనా రెప్పగొడతాడయ్యా అని అడిగాడు. కొట్టడు, మరి కొట్టకుండా కాపలా కాస్తున్నాడని విశేషణం వేశావు, అంటే రాముడు తక్కువ, అంటే రాముడు విష్ణువు కాదా అని అడిగాడట. సరే రెండో ప్రశ్న వేశాడు, లక్ష్మణుడు ఎవరు? ఆదిశేషుడు కదా అన్నాడు. పాము ఎక్కడైనా రెప్పగొడుతుందటయ్యా అన్నాడు. కొట్టడు, మరి కొట్టనప్పుడు రెప్ప వేయకుండా కాపలా కాస్తున్నారని చెప్పావు అని అడిగాడట. అటువంటి ఆయన తమిళ కవి, ఆయన కంబ రామాయణము అని తమిళంలో రాసుకున్నాడు ఆయన రామాయణం. అంత గొప్ప వ్యక్తి అనమాట. అంటే ఆ విశ్వామిత్రుడి యొక్క యాగ సంరక్షణానికి ఆ నారాయణుడి యొక్క రూపాన్ని ఆ విధంగా ఆపాదించుకొని రాముడిలో నారాయణుడిని చూశాడు ఆ కంబరగారు. ఆ విధంగా ఇక్కడ కూడాను యజ్ఞ దీక్షను తీసుకున్న తరువాత రామలక్ష్మణుడు ఇద్దరు అప్రమత్తంగా ఉన్నారు. ఉన్నట్టుండి యాగం పూర్తవబోతుంది అనగా ఎక్కడి నుంచో మబ్బులు కమ్ముకొచ్చేశాయి, పెద్ద పెద్దగా మబ్బులు కమ్ముకొచ్చేశాయి. ఈ మబ్బుల యొక్క పని రాక్షస మాయ అని ఇద్దరు గ్రహించారు. అయితే ఆ మబ్బుల్ని ఛేదించిన తర్వాత వాళ్లలో మారీచుడు తాటక కొడుకు, వాడి స్నేహితుడు సుబాహుడు, వీళ్ళిద్దరూ కలిసి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేయడం కోసం వస్తూ ఉన్నారు. సుబాహుడేమో కుండల కుండల రక్తం తీసుకొచ్చి ఇస్తున్నాడు, మారీచుడేమో యజ్ఞకుండల్లో వలకబోస్తూ ఉన్నాడు. అవి పడకుండా రాముడు తన బాణాలతో కాపాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఇద్దరు బాగా ఆలోచించి సుబాహుణ్ణి మాత్రం కొట్టారు, చంపేశారు. మారీచుడిని మాత్రం బాణంతో కొట్టి అవతలేశారు. ఎందుకంటే తప్పు చేసేవాడి కంటే తప్పుని వెనకాతలు ఉండి ప్రోత్సహిస్తున్న వాడిది పెద్ద తప్పు. తప్పు చేసేవాడిని కొడితే తప్పు చేయించేవాడు ఇంకో 10 మందిని తయారు చేస్తాడు. తప్పు చేయించేవాడినే కొట్టామనుకో తప్పు చేసేవాడు భయపడతాడు. అందుకే రాముడు ధర్మాన్ని ఆలోచించాడు. ఇక్కడ ఎవరిని కొట్టాలి వీళ్ళిద్దరిలో? మారీచుడు పోస్తున్నాడు, వాడి తప్పు కాదు, వాడు తెచ్చిస్తున్నాడు కాబట్టి వీడు పోస్తున్నాడు. ఆ తెచ్చిచ్చేవాడిని కొడితే పోసేవాడు ఉన్నాడు కదా, అందుకని వాడిని కొట్టాడు. ఇక వీణ్ణి కొట్టి అవతల వారేశాడు. ఎందుకని? భవిష్యత్తులో వీడు లేకపోతే లేడి వేషం వేసేవాళ్ళు ఉండరు కాబట్టి. అందుకు ఇక రెండవదేంటి, రాముడి యొక్క బాణపు దెబ్బ గురించి రావణాసుడికి తెలియాలి అంటే ఒకడు ఉండాలి, వాడు వీడై ఉండాలి. అది కూడా అనుభవంతో, ఎందుకంటే వారి తల్లి మదం వల్లే చచ్చింది, వాళ్ళ తండ్రి మదం వల్లే చనిపోయాడు, తనకు బాణపు గాతి దెబ్బతింది ఒక రకంగా మదం వల్లే, బలం అనేటువంటి మదం వల్ల. కాబట్టి ఈ మదం ఉన్న వాళ్ళే మే నాశనం అయ్యావరా రావణ, నువ్వు ఆ మదాన్ని పెంచుకోకుండా చూసుకో అని ఉపదేశం చేయవలసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి. అందుకని అనుభవపూర్వకంగా చెప్పేటువంటి మాటలైతే 5 వేలుగా ఉంటాయి కదా. ఈ అనుభవం లేనివాడు సుబాహుడు కదా, వీడు చచ్చినా పర్వాలేదు, అనుభవం ఉన్నవాడు వాడు బతికితే చాలు. అందుకని మారీచుడిని బాణంతో కొట్టి సముద్రం అవతల పడేలా చేశాడు. రామ బాణపు దెబ్బతిన్నటువంటి మారీచుడికి శరీరం రామమయమైపోయింది, రోమ రోమాన రాముడే నిండిపోయాడు. వెంటనే విశ్వామిత్రుల వారి యొక్క యాగం పూర్తయింది. పూర్తయిన తర్వాత రామలక్ష్మణి ఇద్దరిని పిలిచి అక్కడ నుంచో పెట్టి వాళ్ళు ఇవ్వవలసింది. ఏమిస్తారీక మహర్షులు ఏమిస్తారా? చెయ్యెత్తి ఆశీర్వదిస్తారు, అది చాలు. ఆ చెయ్యెత్తి ఆశీర్వాదం చేశారు, నీకు మంగళమగుగాక, వివాహం కలుగుగాక అని చేయెత్తి ఆశీర్వదించగానే మిథిలానగరం నుంచి కొంతమంది సేనకులు వచ్చారు.